తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి శివాలయాల యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా తెలుస్తుంది. చాలా మంది భక్తుల నమ్మకం ఏమిటి అంటే శివుడే సాయిగా అవతరించాడు అని. దాని తర్వాత ఆ సాయి సత్యసాయిగా శివశక్తి యొక్క అవతారంగా ఈనాడు మన మధ్య ఉన్నాడని, దాని తర్వాత శక్తి యొక్క అవతారముగా రానున్నటువంటి ప్రేమ సాయి అవతారం జరుగుతుంది అని భక్తులు విశ్వసిస్తారు. ఆ రానుండేటటువంటి ప్రేమ సాయి అవతారానికి శివాలయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ ప్రేమ సాయి యొక్క అవతార రహస్యాన్ని ఒక శివాలయంలో నేను ప్రకటిస్తాను అని ఈనాడు సత్యసాయి చెప్పాడు. అంచేత శివాలయాలు మీరు నిర్మిస్తూ ఉంటే ఆ శివాలయం యొక్క ఈ విశిష్టత గుర్తుంచుకోండి. మీ యొక్క ఆర్తి, మీ యొక్క ఊరి యొక్క అదృష్టము ఏ విధంగా అయితే సాయిని శిరదీకి రప్పించిందో, ఏ విధంగా సత్యసాయిని పుట్టపర్తికి రప్పించిందో, మరి ఈ యొక్క శివాలయం కనుక మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే ఆ ప్రేమ సాయిని మీ ఊరికే రప్పించుకుంటుందేమో. వస్తాను అన్నాడు. నా యొక్క అవతారాన్ని ప్రేమ సాయి అవతారాన్ని, రానున్న అవతారాన్ని ఒక శివాలయంలో నేను ప్రకటిస్తాను అని ఆయన చెప్పాడు. మరి అది ఆ శివాలయం ఇదే అవ్వచ్చు కూడా, దాని సూచనలు ఉన్నాయి. కానీ అవతారమూర్తి పుట్టేటప్పుడు అనేక మందిని అనేక రకాలుగా పరీక్షించుకుంటాడు. గబుక్కుని వచ్చాడు, అవకాశం అందరికీ ఇస్తాడు. తపస్సు చేయటానికి కావలసినటువంటి అవకాశము, అవగాహనతో సాధన చేయటానికి కావలసినటువంటి అవకాశము. మరి ఏ ఊరు ఆ ప్రేమ సాయిని తన అవతార రహస్యాన్ని ప్రకటీకరించుకునేటటువంటి శివాలయాన్ని నిర్మిస్తుందో తెలియదు మనకి. కానీ గురు పూర్ణిమ సందర్భంగా, గురు నవరాత్రుల యొక్క సందర్భంగా, ముఖ్యంగా 7 అనేటటువంటి సంఖ్య చంద్రుడికి సంబంధించింది. చంద్రశేఖర మాత్రయే మమ కిం కరిష్యతి వయ్యమ. చంద్రుణ్ణి శిరస్సు మీద పెట్టుకున్నటువంటి వాణ్ణి నేను ఆశ్రయిస్తే యముడు నన్నేమి చేయగలడు అని చెప్పగలిగేటటువంటి భారతదేశం మనది. మరి అలాంటి భారతదేశంలో శివాలయాన్ని తిరిగి మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఎప్పుడైతే వచ్చిందో, ఖచ్చితంగా అవతారమూర్తి యొక్క ప్రాకట్యానికి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని మనం నమ్మవచ్చు. వీలు అందరికీ ఇస్తాడు భగవంతుడు, అవకాశం అందరికీ ఇస్తాడు. ప్రతి వ్యక్తికి మానవ శరీరం ఇచ్చాడు. మానవ శరీరం ఇచ్చిన తర్వాత ఈ శరీరాన్ని నువ్వు దేవాలయంగా నిర్మించుకో అనేటటువంటి అవకాశం ఇచ్చాడు. ప్రతి ఒక్కడికి, డబ్బున్న వాడికి, డబ్బు లేని వాడికి అనేటటువంటి తేడా లేకుండా ప్రతి వాడికి రోజుకి 21,600 శ్వాసలను ప్రసాదించాడు. ఎవరికి కూడా తేడా చూపించలేదు. ప్రతి ఒక్కడికి శ్వాస ఆడుతూనే ఉంటుంది. కానీ ఆ శ్వాసను మనం గమనించాం, ఆ శ్వాసను మనం ఉపయోగించుకోం, ఎంత మూర్ఖులమో మనం అర్థం చేసుకోండి. భగవత్ స్వరూపమైనటువంటి శ్వాస మీలో ఉన్నంత వరకు మీరు జీవించి ఉంటారు. శ్వాస ఎప్పుడైతే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందో, హంస ఎప్పుడైతే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందో, ఇంకా మీ శరీరం ఎందుకు కూడా ఉపయోగపడదు. అంచేత ఆ శివతత్వము, ఆ సద్గురు మూర్తి మన శరీరంలో శ్వాసలాగా ఇప్పుడు ఉన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, కోమాలో ఆఖరికి నువ్వున్నా, కోమా అంటే నీకు తెలుసు కదా, మూర్ఛ స్థితిలో 20 బట్టి, 30 బట్టి, 60 బట్టి అమెరికాలో ఆ కోమా స్థితిలో ఉన్నారు. మెదడు పనిచేయక, ఏమీ పనిచేయక మనిషి కేవలము ఆహారాన్ని నాళాల ద్వారా, రబ్బర్ గొట్టాల ద్వారా ఇస్తారంటే వాడికి తెలియదు కూడా వాడు బతికి ఉన్నాడని. కానీ వాడు బతికే ఉన్నాడని నీకు తెలుసు నాకు తెలుసు, లేకపోతే రబ్బర్ గొట్టం పెట్టాం కదా. ఎందుకు బతికున్నాడు? శ్వాస ఉంది కనుక. మరి 20 బట్టి, 30 బట్టి, 60 బట్టి కూడా మూర్ఛా స్థితిలో ఉంటూ తనకి తానే తెలియదు అతనికి బతికున్నాడు చచ్చిపోయాడు. అలాంటి వ్యక్తి కూడా జీవించి ఉన్నాడని మనం ఎందుకు నమ్ముతున్నాం? శ్వాస ఉంది కనుక. అంచేత శివుడికి, శ్వాసకి ఉన్నటువంటి సంబంధము శివుడి యొక్క దేవాలయాలు నేర్చుకోవాలి. సోహం సోహం, ప్రతిసారి నీ శ్వాస అదే చెప్తూ ఉంటే స్వయముగా ఆ పరమాత్మ మన నాసాపుటాల నుంచి లోపలికి వెళ్ళి, స్వయముగా ఆ పరమాత్మ బయటకు వచ్చి లోపలికి వెళ్ళి, బయటకు వచ్చి లోపలికి వెళ్ళి వెళ్తూ ఉంటే అనుక్షణము ఎక్కడో ఆ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి దానితో ఎప్పుడో ఒక క్షణం, రెండు క్షణాలు పూజలు చేసేటటువంటి మనని మూర్ఖులు కాక ఏమనుకోవాలి? పక్కనే ఉన్నాడు, నీ శ్వాసలోనే ఉన్నాడు. ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఆ ఉపయోగించుకోవటం నేర్చుకోవటానికి గురు పూర్ణిమ కంటే మంచి రోజు సంవత్సరంలో రాదు. అన్ని పూర్ణిమలు మంచివే, కానీ గురు పూర్ణిమ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి పూర్ణిమ, అవకాశాన్ని ఇచ్చేటటువంటి పూర్ణిమ, సంకల్పాన్ని తీర్చగలిగేటటువంటి పూర్ణిమను గురు పూర్ణిమ అంటాం. గురువు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అని మనకు అందరికీ నమ్మకం ఉంది. గురువు యొక్క అనుగ్రహం ఉంటే దేవతలకి కోపం వచ్చినా కూడా ఏమీ జరగదు. అదే గురువుకే కోపం వస్తే దేవతలు కూడా ఏమి చేయలేరు. కానీ ఇది చెప్పటానికి చెప్పినటువంటి మాట కానీ, ఒకటి మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, గురువుకి ఎప్పుడు కోపము రాదు. కోపం వచ్చేటటువంటి వాడు గురువు కానే కాదు. మాట వరుసకి చెప్పారు, గురువు యొక్క శక్తి ఎంతదో మీకు అర్థం అవటానికి ఆ మాట అన్నారు. అంతే తప్ప గురువుకి కోపం రాదు. విద్య నేర్పేవాడికి కోపం ఎక్కడొస్తుంది? చదువు రాకపోతే, విద్య రాకపోతే, లెక్కలు రాకపోతే, ఇంగ్లీషు రాకపోతే గురువు వదిలిపెట్టడంలే. మీకు కూడా మై జీవితాలలో ఆ కరుణామయుడి యొక్క కృపాకటాక్షాలు మీకు లభించాలని మీకు లేకపోయినా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని బలవంతంగా అయినా కూడా ఈ విద్య నేర్పించి తీరుతాడు. ముఖ్యంగా భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళకి దీని మీద ఏ విధమైనటువంటి అనుమానమే లేదు. నమ్మినా నమ్మకపోయినా మీ శరీరంలో శ్వాస ఉన్నంత వరకు గ్యారంటీ ఏంటి అంటే సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అయినటువంటి గురువు మీతోనే ఉన్నాడు అనేటటువంటి ధైర్యాన్ని మీరు గుర్తుంచుకోండి. ధైర్యాన్ని తెచ్చుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నా, మీకు నచ్చని పరిస్థితులు ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లోంచి మేము బయటకి ఎలా వెళ్తాము అనేటటువంటి అనుమానం ఉన్నా కూడా మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీలో శ్వాస వెళ్తోంది అంటే ఆ పరమాత్మ మీలో ఉన్నాడు. ఆ పరమాత్మ, ఆ సద్గురుమూర్తి మీ దగ్గర ఉన్నంత వరకు మీకు భయం ఎందులకు? అనన్యా చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిష్టాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మీ యొక్క యోగక్షేమాలు వహించేటటువంటి బాధ్యత ఎల్ఐసిది కాదు. ఎల్ఐసి అని ఎందుకు అంటున్నాను నేను? ఎల్ఐసి యొక్క గుర్తు మీరు చూసారా? ఒక దీపం ఉంటుంది, దీపం పక్కన రెండు చేతులు ఉంటాయి, దాని కింద ఏమని రాసి ఉంటుంది? యోగక్షేమం వహామ్యహం. అసలు మీ యోగక్షేమాన్ని వహించేటటువంటి ఆ శ్వాస, ఆ పరమాత్మ, ఆ సద్గురువు, ఆ సదాశివుడు మీలో ఉన్నంత వరకు కూడా మీరు ఎప్పుడు భయపడవద్దు. నా యొక్క యోగము క్షేమము ఏమవుతుంది అని, యోగము అంటే రావలసినది, క్షేమము అంటే ఉన్నది పోకుండా ఉండటం, ఆ గ్యారంటీ ఉంది. కానీ ఈ చివరి లైన్ మాత్రమే మనం చదువుతాం తప్ప దాని ముందు చెప్పింది పాటించాం మనం. నువ్వు భయపడకు అర్జున, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మీరు యుద్ధం గెలిచి తీరుతారు. అర్జునుడు భయపడ్డాడు, ఎదురకుండా భీష్ముడు, ద్రోణుడు, ఎంతో మంది మహానుభావులు తనకి విద్య నేర్పినటువంటి వాళ్ళు ఎదురుకుండా నుంచి ఉన్నారు దెబ్బలాక్షానికి. సేన చూస్తే పాండవుల సేన చాలా చిన్నది, 7 అక్షోణీలే. కౌరవుల సేన చాలా పెద్దది, 11 అక్షోణీలు. తమాషా మీరు గుర్తుంచుకోండి. ఆ 11 అక్షోణీల్లో ఆంధ్రులు కూడా ఉన్నారు. మనము ఆ ద్వాపర యుగంలో, మహాభారతంలో వ్యాసుడు రాస్తాడు, ఆ ద్వాపర యుగంలో మనము కృష్ణుడి తరఫున దెబ్బలాడలేదు, భీష్ముడి తరఫున దెబ్బలాడాము. మరి ఇప్పుడు ఆ తప్పు చేయకండి. ఇప్పుడైనా ఆ గురువు తరఫున దెబ్బలాడండి. ఆ దెబ్బలాడటానికి మీరు చేయవలసినటువంటిది ఏంటి? అనన్యా చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే. నిరంతరము మీ శ్వాసను గమనించుకోండి. మీరు గుర్తుంచుకోండి, మీలో భగవంతుడు ఉన్నాడు. ఆ శ్వాస ఉన్నంత వరకే మీ జీవితం. మీరు ఎంత కోటీశ్వరులైనా, ఎంత ధనవంతులైనా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత రాజనీతిజ్ఞులైనా, ఏ క్షణంలో మీ శ్వాస ఆగిపోతుందో ఆ క్షణంలో ఎవరు మిమ్మల్ని మీ ఇళ్లలో ఉండనివ్వరు. ఉంచుకుందామని మీ పిల్లవాళ్ళు ప్రయత్నం చేసినా ఉండనివ్వరు. సాయి శరీరాన్ని 3 రోజుల పాటు ఆయన చెప్పి ఉంచమని వెళ్ళిపోతే ఎంత యుద్ధం జరిగిందో, ఎంతమంది అడ్డు తగిలారో దానికి. శ్వాస ఆగిపోతే సాయి శరీరం అయినా అంతే. మరి ఆ అద్భుతమైనటువంటి శ్వాసను మనం ఎలా వినియోగించుకుంటున్నాం చూడండి. అసలు మీకు ఏ జలుబు చేస్తేనే తప్ప, ఏ ఆస్తమా వస్తేనే తప్ప, అసలు మీకు ముక్కు ఉన్నదన్న సంగతే మర్చిపోయాం మనం. మనం ఊపిరి పీల్చుకుంటున్నాం అన్నటువంటి సంగతి మర్చిపోయాం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి వాళ్ళు ఒకటి గుర్తుంచుకోండి, భగవంతుడు మీతోనే ఉన్నాడు శ్వాస రూపములో. ఇది నేను చెప్తున్నటువంటి విషయము కాదు, స్వయముగా శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి విషయమే. ధ్యాన యోగంలో చెప్తాడు అది. నువ్వు కళ్ళు మూసుకుని ప్రతిరోజు కొంచెం సేపు అయినా నీ శ్వాసను గమనించుకో, అన్ని కష్టాలు పోతాయి. గ్యారంటీగా భగవంతుడు గీతలో ఆ మాట చెప్పినా మనం విను, కష్టాలు వస్తూ ఉంటాయి. అంచేత ఈ మాటలు వింటున్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎదురుకుండా నా ముందు వాళ్ళు మాత్రమే కాదు, ఎక్కడున్నా ఒకటి గుర్తుంచుకోండి, మీ కష్టాలు పోవటానికి అత్యంత సులభమైనటువంటి మార్గం ఏంటి అంటే ప్రతిరోజు పొద్దున్నే మీరు నిద్ర లేవగానే మీ శ్వాసని గమనించుకోండి. భగవంతుడిని దర్శించినట్టే, ఖచ్చితంగా మీరు భగవంతుడిని చూసినట్టే ఇప్పటికే అర్థం కాలేదా? ఇన్ని రకాలుగా నేను చెప్పినా మీకు విషయం అర్థమవుతోందా? ఆ శ్వాసే భగవత్ స్వరూపము. ఆ శ్వాస మీరు ఉన్నంత వరకు మీలో ఆత్మ ఉంటుంది, జీవాత్మ ఉంటుంది. హార్ట్ అటాక్ కానివ్వండి, రోగగ్రస్తుడు కానివ్వండి, ఏది కానివ్వండి, వాడిలో శ్వాస ఉన్నంత వరకు ఆత్మ ఉన్నది, భగవంతుడు ఉన్నాడు అక్కడ. చాలా ఆనందంగా జీవిస్తున్నాడు, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉన్నాడు. పక్కవాడితో మాట్లాడుతున్నాడు, ఠప్పని వాడి శ్వాస ఆగిపోయింది, శ్వాస ఆగిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది. అంచేత భగవద్ దర్శనానికి మీరు ఎక్కడికో పారిపోవద్దు. భగవంతుడి యొక్క శక్తి మీలో రావటానికి ఏకైక మార్గము ఏమిటి అంటే మీ యొక్క శ్వాసను గమనించుకోవటం. కానీ ఆ శ్వాస ఉంటేనే వాక్కు ఉంటుంది మీలో. అది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఊపిరి లోపల లేకుండా మీరు మాట్లాడలేరు. ట్రై చేసి చూడండి, మీరు ఊపిరి పూర్తిగా వదిలేసి ఇంకా గాలి లోపలికి వెళ్ళకూడదు, మాట్లాడండి. అసంభవం. మాట్లాడాలి అంటే లోపల వాయువు ఉండాలి, గాలి ఉండాలి. కనుక వాయువుని గాలిని మనం సమానంగా చూడలేము. కనుక నామ జపము భజన శ్వాస కంటే గొప్పదైనటువంటి అస్త్రము భగవత్ ప్రాప్తికి. చెప్తే అర్థం అవుతుంది మనకి చాలా సులభంగా. మనకి అవగాహన కూడా అయింది, శ్వాస లేకపోతే మనం జీవించలేం. కనుక శ్వాస ఉన్నంత వరకు మనలో ఆత్మ ఉంది. కనుక శ్వాసే భగవత్ స్వరూపానికి చాలా దగ్గరైనటువంటి మార్గము. అర్థం చాలా సులభమే, కానీ ఎలా చూస్తారు దాన్ని? శ్వాసని చూడలేం కదా, కానీ మాటను మనం వినగలం. కానీ ఈ మాట మీలో శ్వాస లేకుండా రాదు. అంచేత నెక్స్ట్ బెస్ట్ అనమాట. శ్వాస కంటే దేనికి రావచ్చు? మీరు వాక్ శక్తికి రావచ్చు. వాక్కులలో గురువు యొక్క నామాన్ని మించినటువంటి శక్తి దేనికి లేదు అని మన భారతీయులకి చాలా స్పష్టంగా తెలుసు. రాముడు కంటే రాముడి నామము గొప్పది, కృష్ణుడు కంటే కృష్ణుడు నామము గొప్పది. ఇది అర్థం చేసుకోండి. రెండో పాయింట్, శ్వాస మీలో ఉన్నంత వరకు గురునామాన్ని భగవత్ నామాన్ని తప్ప ఇంకా మీరు ఏ నామాన్ని ఉచ్చారణ చేస్తున్నా ఆ వాక్ శక్తిని మీరు దురుపయోగం చేసుకున్నట్టే కదా. ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఏం చెప్పబోతున్నాను నేను. శ్వాస మన అందరిలోనూ ఉన్నటువంటి భగవత్ స్వరూపము. అందరిలోనూ ఆ శ్వాస ఉన్నంత వరకే కదా మిమ్మల్ని ఎవడైనా గుర్తించేది. ఒక్క శ్వాస బయటకు వెళ్ళిపోని ఈడ్చి పారేస్తారు. వాళ్ళు ఈడ్చి పారేకపోయినా శరీరం కుళ్ళిపోతుంది, వాసన ఇస్తుంది, కంపు కొడుతుంది, అందరూ దూరం నుంచి వెళ్ళిపోతారు శవం నుంచి. అంచేత ఆ శ్వాసే మీ యొక్క జీవాత్మ, ఆ శ్వాసే భగవత్ స్వరూపము. కానీ ఆ శ్వాస భగవత్ స్వరూపం మనలో ఉన్నంత వరకు మీరు మాట్లాడగలరు. శివాలయం కట్టించటం అనేది మీ ఊరికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. రాబోయేటటువంటి ప్రేమసాయి అవతారము మీ ఊళ్ళోనే జన్మిస్తుందేమో, లేకపోతే మీ ఊరిలోనే ఆయన తన అవతారాన్ని ప్రకటీకరించుకుంటాడేమో. చెప్పడం మాత్రం ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఒక శివాలయంలో నుంచి నా ప్రేమసాయి తత్వము ప్రపంచానికి అర్థమవుతుంది. ఇది సత్యసాయి డైరెక్ట్ గా చెప్పినటువంటి మాటలు, రికార్డ్ అయినటువంటి మాటలు, పుస్తకాలలో కూడా రాసి ఉన్నాయి. మరి శివాలయం యొక్క ఈ సందర్భంలో గురు పూర్ణిమకి నవరాత్రులు మనం మొదలెట్టుకుని దీక్ష తీసుకుని ఇవాళ పొద్దున్నే ఆ సందర్భంలో ఒక శివాలయానికి, మీ ఊరికి సంబంధించినటువంటి శివాలయానికి వస్తూ కొన్ని చాలా స్పష్టమైనటువంటి రహస్యాలను ఇదివరకు ఎప్పుడు ఏ గురువు కూడా ఇంత స్పష్టంగా ఓపెన్ గా అందరికి వినిపించేటట్టు ఈ విషయము ఖచ్చితంగా చెప్పలేదు. శ్వాస గురించి అందరూ చెప్పారు, కానీ అసలు ఆ శ్వాసే పరమాత్మ అన్నది మీకు ఎవరు చెప్పలేదు. స్పష్టంగా, చాలా స్పష్టంగా నేను డిక్లేర్ చేస్తున్నాను, మీలో శ్వాస ఉన్నంత వరకు, మీరు జీవించి ఉన్నంత వరకు మీలో జీవాత్మ ఉనికి ఉన్నది. ఆ జీవాత్మ పరమాత్మని యొక్క అంశ కనుక మీరు కూడా ఖచ్చితంగా భగవత్ స్వరూపులే. అందువల్లనే ఏ మహాత్ముడైనా ఏ గురువు అయినా మిమ్మల్ని ప్రేమ స్వరూపులారా ఆత్మస్వరూపులారా అనే బోధ చేస్తాడు తప్ప ఇంకో మాట మాట్లాడు. ఎందుకంటే వాడికి అర్థమవుతుంది, అది మనం మర్చిపోయాం. అది మనం శ్వాసను మర్చిపోయాం, శ్వాసను గమనించుకోం. ఆ శ్వాసే భగవత్ స్వరూపం. అంచేత నేను మిమ్మల్ని ప్రార్థించేది ఏంటి అంటే ప్రతిరోజు పొద్దున్న నిద్ర లేవగానే ఇది గుర్తు చేసుకోలేవండి. ఏమి చేయక్కర్లేదు, మీరు మొహం కూడా కడుక్కోక్కర్లేదు, బయటకు లేవకండి. మంచం మీద నుంచి కానీ నేల మీద నుంచి కానీ మీరు ఎక్కడ పడుకున్నారో అక్కడ ఏమి చేయక్కర్లే, మొహం కూడా కడుక్కోక్కర్లే. ఇంకంటే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా శ్వాస లోపలికి వెళ్ళి వస్తూనే ఉంది. మీరు మంచి పని చేస్తున్నా, చెడు పని చేస్తున్నా, పవిత్రమైనటువంటి పని చేస్తున్నా, అపవిత్రమైనటువంటి పని చేస్తున్నా, శ్వాస ఆడుతూనే ఉందిగా. మళ్ళీ ఆ శ్వాసను గమనించుకోవటానికి మీరు పట్టు వస్త్రాలు అది ఏం కట్టుకోకలే, మొహం ఏం కడుక్కోకలే, కళ్ళు మాత్రం తెరవకుండా. నిద్ర మెలకు వచ్చింది, కళ్ళు తెరవకండి, కూర్చోండి, గమనించుకోండి శ్వాసను. ఎంత అదృష్టవంతులు మీరు, శ్వాస ఉంది మీకు, శ్వాస ఆడుతోంది, అదే భగవత్ స్వరూపముగా కీర్తించుకోండి, దర్శించుకోండి, ఆనందించండి. ఈ రోజు కూడా నాకు శ్వాస ఉంది, నిద్ర లేవగానే నేను నాలో నా యొక్క జీవాత్మను క్రోధి చేస్తున్నటువంటి, నా యొక్క జీవాత్మను మేల్కొల్పుతున్నటువంటి భగవంతుణ్ణి దర్శించుకుంటున్నాను. ఎంత సులభమైనటువంటి మార్గమో చూసుకోండి. అనన్యా చింతయంతో మా ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆ రోజు మీరు ఏ పనులు తలపెట్టారో, యోగము జరిగి పని జరిగితే యోగం ఉందంటాం, పని జరగకపోతే యోగం లేదంటాం కదా. యోగక్షేమం వహామ్యహం, నేను ఆ బాధ్యత తీసుకుంటాను. నేను ఎవరంటున్నారు, ఆ పరమాత్మ అంటున్నాడు. శ్వాస రూపంలో నీ లోపలికి వెళ్తున్నటువంటి ఆ పరమాత్మ మీకు గ్యారంటీ ఇస్తున్నాడు. నువ్వు చూస్తేగా అటువైపు ఎవడో స్నేహితుడు నీకు డబ్బిస్తానన్నాడు, 8 గంటలకు వస్తానన్నావు వాడి ఇంటికి, స్నేహితుడి దగ్గరికి. నువ్వు రాలేదు 8 ఇంటికి. పాపం ఆ స్నేహితుడు ప్రాణ స్నేహితుడు కనుక పాపం ఎంత అవసరంతో నన్ను డబ్బు అడిగాడు అని వాడే నీ ఇంటికి బయలుదేరొస్తున్నాడు. నువ్వేమో చూడలేదు, దారిలో ఏమి చూసుకోకుండా వెళ్ళిపోతున్నావు నువ్వు. వాడేమో నీ ఇంటి వైపు బయలుదేరాడు, నువ్వేం చేసావు వాడి ఇంటి వైపు బయలుదేరావు. వాడి ఇంటికి వెళ్ళేసరికల్లా ఏమేసింది, అక్కడ స్థానం వేసింది. అతను ఎక్కడున్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు, నీ ఇంటి వైపు వస్తున్నాడు. శ్వాస రూపంలో నీ యొక్క యోగక్షేమాలను వహించటానికి ఆ పరమాత్మే నీ దగ్గరికి శ్వాస రూపంలో వస్తూ ఉంటే గమనించినటువంటి మీ ఇష్టం. మీరేమనుకుంటారో, మిమ్మల్ని అహంకారులు అనుకుంటారో, మూర్ఖులు అనుకుంటారో, చేతగాని వాళ్ళు అనుకుంటారో, దురదృష్టవంతులు అనుకుంటారో, అదృష్టహీనులు అనుకుంటారో, మీరు గమనించుకోండి. ఎంత ఆర్తితో బాధతో నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను. ప్రతిరోజు నిద్ర లేవగానే ఆ శ్వాసను మీరు గమనించుకోగలిగితే అనన్యా చింత ఎంతో మా ఏ జనాహ పర్యోపాసతి. ఇంకేమీ ఆలోచించకండి ఆ టైం అప్పుడు, అన్ని చింత ఏం వద్దు. అప్పుడేగా నిద్ర లేచారు మీరు, ఆలోచించడం మొదలెట్టే వద్దు. మీరు న్యూస్ పేపర్ వచ్చిందా లేదా, టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుందేమో, కాఫీకి నిన్న పొడుగు తీసుకురమ్మన్నారు తెచ్చారో లేదో, ఇవంతా ఆలోచించకండి. అప్పుడు కళ్ళు తెరవగానే అనన్యా చింత, ఇంకేమీ ఆలోచించకుండా మీరు గమనించుకోండి మీ శ్వాసను. ఏ పరి ఉపాసతే, ఉపాసత అంటే దగ్గర కూర్చోటం, శ్వాస దగ్గర మీరు కూర్చుంటే ఆ భగవంతుడు గ్యారంటీ ఇస్తున్నాడు. భగవద్గీత 9వ అధ్యాయంలో యోగక్షేమం వహామి అని చూడండి. మీ రోజు ఎంత అద్భుతంగా జరుగుతుందో, ఎంత ఆనందంగా జరుగుతుందో, పోయిన వస్తువులు ఎలా తిరిగి వస్తూ ఉంటాయో. చాలాసార్లు నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, మాస్టర్ సూట్ కేసు ఆటోలో మర్చిపోయాడు. ఏ సూట్ కేసు, పెళ్లి మిగిలిన పెట్టిన సూట్ కేసు, అది ఎలా మర్చిపోయారో నాకు చాలా ఆశ్చర్యంగా వస్తుంది. పనికిరాని వస్తువు ఏదైనా నువ్వు మర్చిపోవచ్చు, కానీ పెళ్లికి 2 లక్షలు 3 లక్షలు పెట్టి తయారు చేసుకున్నటువంటి బంగారు నగలు పెట్టివాడు మర్చిపోయారు వాళ్ళు సూట్ కేసు. ఎందులో ఆటోలో ఫోన్ చేశారు, మాస్టర్ ఏం చేద్దామని. మాస్టర్ ఏం చేస్తారు, ఆవిడ మాత్రం ఏం చేస్తాడు, తీసుకెళ్లిన వాడు ఇవ్వాలి, తీసుకెళ్లిన వాడు ఇస్తాడా. కానీ ఏ జనాహ పరియుపాసతే, శ్వాసని కనుక మీరు పొద్దున్నే గమనించుకుంటే ఆ పోయిన వస్తువులు తిరిగి వస్తాయి. వాళ్ళు తిరిగి వచ్చి మరి అందరికీ వస్తుందా మాస్టర్, 100కి 100 మంది ఇది చేస్తే అందరికీ వస్తుంది, బాగా చదివి పరీక్ష రాస్తే ఎందుకు పాస్ అవ్వరు మీరు, ప్రశ్నే లేదు. ఇక్కడైతే ఏదైనా మోసాలు అవి ఉండొచ్చు, కానీ మార్కుల వేయటంలో భగవంతుడి యొక్క మార్కింగ్ సిస్టమ్ లో ఏ విధమైనటువంటి లోటు ఉండదు. నిద్ర లేవగానే మీరు మీ శ్వాసని చూసుకోండి. ఎంతసేపు మాస్టర్, ఎంత ఎక్కువ చూసుకోగలిగితే అంత మంచిది. 5 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు 1 గంట చూసుకోండి, మీ ఇష్టం. అది మంచిది. స్వయముగా భగవంతుడు మీలోకి ప్రవేశిస్తే మీ యొక్క యోగక్షేమాలను, నేను చూసుకుంటాను అనే ప్రతిజ్ఞ చేస్తున్నటువంటి భగవంతుణ్ణి దర్శించటానికి ఎంతసేపు అని అడిగితే నేనేం చెప్తాను, నన్ను అడిగితే నేనేం చెప్తాను, 24 గంటలు అంటారు. కానీ 24 గంటలు మీరు చేయలేరు కదా, మీ ఇష్టం 15 నిమిషాలు 20 నిమిషాలు చేసుకోండి. దాని తర్వాత జంతువులకి మనకి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే వాక్శక్తి. మనం మాట్లాడగలం, జంతువులు మాట్లాడలేవు. ఈ వాక్శక్తి దేని ద్వారా మనకు వస్తుంది, శ్వాస వల్ల వస్తుంది. అంతే, శ్వాస వల్ల సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, సర్వవ్యాపి అయినటువంటి ఆ భగవంతుడి యొక్క నామాన్ని మీరు ఎంత ఎక్కువ చేసుకోగలిగితే అంత మంచిది అని మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి కదా. శ్వాసని దర్శించటం కంటే నామము చేసుకోవటం చాలా సులభం. మీకు నచ్చినటువంటి నామము, సాయి అంటే మనకి చాలా ఇష్టం, వెంకటేశ్వర స్వామి అంటే మనకి ఇష్టం, శ్రీరాముడు, ఆ శ్రీరామతత్వాన్ని ఆచార్యులు చూపించినటువంటి శ్రీరామశర్మ ఆచార్య గురుదేవుడు, ఇద్దరి పేర్లు శ్రీరామే. మరింత అద్భుతమైనటువంటి నామాన్ని మీరు హాయిగా చేయండి 9 రోజులు. ఓం సాయి వెంకటేశ శ్రీరాము. మనకందరికీ తెలుసు భగవంతుడి యొక్క నామము అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కానీ మనం పిచ్చి వాళ్ళం ఎప్పుడు వెళ్తామంటే భగవంతుడి దగ్గరికి చేతులు కాలిపోయాక, బాహ్య జగత్తులో మనకి ఎవడు సహాయపడడు అనిపించిన తర్వాతే భగవంతుడు. ముందే వెళ్ళవచ్చు కదా భగవంతుడి దగ్గరికి, ఇంకోళ్ళ సహాయం ఎందుకు అర్థించటం? మీరు ముందే వెళ్ళండి భగవంతుడి దగ్గరికి. ఎవడు వద్దన్నాడు? ఆయన ఏమైనా వద్దన్నాడా? ఆయన మొత్తుకుంటున్నాడు, బాబు అన్నీ వదిలేసి నన్ను పట్టుకో, నేను నిన్ను పట్టుకుంటాను. సాయి ఏమన్నాడు, నువ్వు నా వైపు చూస్తానంత వరకు నేను నీ వైపు చూస్తూ ఉంటాను. ఆయన నీ వైపు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు, అది గుర్తుంచుకోండి. పాపం నువ్వు చూడాలిగా ఆయన వైపు. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏంటి పిలుస్తున్నాడు నీకు తెలియాలి అంటే నువ్వు ఆయన వైపు చూడాలి కదా. అంచేత ఆ చూడటానికి కావలసినటువంటి శక్తి మీకు నామజపంలో వస్తుంది. ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ ఓం అయినా అనుకోండి, లేదు మీకు నచ్చిన భగవంతుడి యొక్క నామం అనుకోండి, ఖచ్చితంగా మిగతా మాటలు ఎందుకు పనికిరానటువంటి మాటలు, మనస్సుకి బాధ పెట్టగలిగేటటువంటి మాటలు. ఎందుకు మాట్లాడుకోవటం? మనం పని చేసుకుంటూనే ఉండండి. నేను లెక్చరర్ గా పనిచేస్తూనే ఉన్నాను, నా పని నేను చేసుకుంటూనే ఉన్నాను, ఉద్యోగం చేసుకుంటూనే ఉన్నాను. చెప్పవలసిన పాఠం ఏదో చెప్పడం తప్ప మిగతా టైం అప్పుడు మిగతా ఏ విషయాల్లో మాట్లాడుకుని దెబ్బలాటలు తెచ్చుకోవటం, అనవసరంగా మనస్తాపాలు తెచ్చుకోవటం, ఎందుకు ఆ పని చేయటం? మనం నిరంతరము కూడా ఆర్తితో భగవన్ నామాన్ని, భగవత్ సంకీర్తనాన్ని మనం చేసుకుంటూ ఉంటే 2 రకాలైనటువంటి ఇంద్రియాలను మనం ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. ఒకటి ముక్కుని శ్వాస గమనించుకోవటానికి, 2వది చెవులు వినటానికి. భగవన్ నామం నోట్తో ఉచ్చారణ చేస్తున్నాం, చెవులతో వింటున్నాం, ఇంకా కళ్ళు ఒకటి మూసేస్తే బయటకు ఏమీ చూడకుండా ఉంటే ఇంకా అసలు మన జోలికి ఎవడూ రాడు, మన మనసు ఎక్కడికి పోదు. చెవులతో మనం ఉచ్చారణ చేస్తున్నటువంటి నామాన్ని వింటున్నాం, ముక్కు ద్వారా ఆ భగవత్ స్వరూపము శ్వాసని మనకి ఎలాగా అందించిందో గమనించుకుంటున్నాం. మరి నోరు సరే భగవన్ నామం ఉచ్చారణ చేస్తోంది కదా, ఇంకా మిగిలిన ఇంద్రియం ఏంటి? కన్ను ఒక్కటే. కన్ను మూసుకుని ఉండండి. ఎంత ఆర్తిగా ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయో చూడండి. ఈ గురు పూర్ణిమ సందర్భంగా ఒంగోలులో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని, ఇందులో జరిగేటటువంటి విశేషమైనటువంటి సాధనా విశేషాలు ఎవరైనా తెలుసుకో తెలుసుకుంటే దానికి కావాల్సినటువంటి విషయాలు మన కార్యకర్తలు మీకు చెప్తారు. కానీ మీరు ఇంకా ఏ సాధన చేసినా చెయ్యకపోయినా ఈ 2 విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే చాలు. ఒకటి శ్వాస, ఒకటి భగవన్ నామం, ఇవి 2. 3వ దశ లేదు మీరు సాధన చేద్దాం అనుకున్నా కూడా ఇంకో విధానం ఏమీ లేదు. ఆసనాలు కానివ్వండి, ప్రాణాయామాలు కానివ్వండి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే అష్టాంగ యోగం మొత్తము కూడా ఈ ముక్కు మీద చెవి మీద ఆధారపడింది, భగవంతుని యొక్క నామము మీద, శ్వాస మీద ఆధారపడింది. ఇది గుర్తు ఉంచుకుంటూ మీరు ఇంకోటి గుర్తుంచుకోండి, మీ ఊరి యొక్క గొప్పదైనటువంటి విశేషము శివాలయ ప్రారంభంలోనే ఈ మాటలు ఇక్కడ మీరు వింటున్నారు. శివాలయ నిర్మాణము తర్వాత మరి మీ ఊరు ఎంత అద్భుతంగా ఈ విషయాలను అవగాహన చేసుకుని మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటుందో నాకు మాత్రం చాలా ఆశలు ఉన్నాయి మీ ఊరు నుంచి. ఆ ప్రేమ సాయి మరి ఈ శివాలయం నుంచే తన అవతార రహస్యాన్ని ప్రకాశం చెయ్యాలి అంటే మరి ఇలాంటి వాళ్ళు ఉంటే చేసేం చేస్తాడు? భగవంతుడికి ఎవరు కావాలి? భక్తులు కావాలి. భక్తులు ఎక్కడుంటే భగవంతుడు అక్కడే ఉంటాడు. దేవాలయాలలో ఉండడు, యజ్ఞయాగాదులలో ఉండడు, వేదాలలో ఉండడు. ఎక్కడుంటానంటే నా భక్తులు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను అని నారదుడు చెప్తాడు. నా భక్తులు ఎక్కడుంటే సత్రతిష్టామి నారద అని చేత అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం మీరు పొందుతున్నారు, పొందబోతున్నారు. చేత కనీసం మాటలు వింటున్నప్పుడైనా తపస్సు స్థితిలో ఉంటే దాని తర్వాత సైతిగా ఉండండి. నిన్న చెప్పాను నేను, సమం కాయ శిరో గ్రీవం, తల మొండము కంఠము, సైతిగా ఉంటే చాలు మీ కోరికలన్నీ తీరుతాయి అని ఆసన విద్య చెప్తుంది. ఇచ్చేత చేసి చూడండి. మీరు ఆచరించకుండా ఎలా తెలుస్తుంది మీకు అంత సులభంగా వస్తుందా అంటే, పెద్ద పెద్ద మెషిన్లు ఒక స్విచ్ వేస్తే చాలు ఆన్ అయిపోతాయి కదా. అలాగే ఈ శరీరము అనేటటువంటి స్విచ్ ఆసనాల్లో ఉంది. ఇచ్చేత క్లాస్ జరుగుతున్నంతసేపు కూడా సైతిగానే కూర్చొని ఉండటానికి ప్రయత్నం చేయండి. పెద్ద తపస్సు అది. అవసరం అవుతే తప్ప శరీరాన్ని కదపకండి. మీరు ఉంటారా యొక్క ఉపయోగాలు మనం ఈ రెండు రోజుల నుంచి తెలుసుకుంటున్నాం కనుక ఓ 5 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా మనము ఓంకారం చేస్తాం. పద్ధతి ప్రకారము కళ్ళు మూసేయండి.
చేసే విధానం అర్థం చేసుకోండి. ఇలా అనుకుంటే ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆపేటప్పుడు నర్వస్ డిసీజెస్, అనిద్రా రోగము, హై బీపీ ఇలాంటి వాటికి అద్భుతమైనటువంటి మందు. రాత్రి నిద్ర పట్టకపోతే టీవీ ఏదో ఆన్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోకుండా ఈ ఓంకారం, మకారం మీద ఎక్కువ స్ట్రెస్ ఉన్నటువంటి ఓంకారాన్ని మీరు చేసుకుంటూ ఉంటే మీకు తెలియకుండానే ఎప్పుడు నిద్ర పట్టారు. చేసి చూసుకోండి, ఆచరణ వల్ల వచ్చేది కదా. మేము ఒకసారి చేసామంటే రాలేదు. దీర్ఘ రోగానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఎన్ని సంవత్సరాలు మనం క్రమం తప్పకుండా మందు వాడతాం. మరి ఇక్కడ ఒకరోజు రెండు రోజులు చేసి మాకు ఫలితాలు రాలేదు అంటే ఎలా వస్తాయి? అక్కడ చుట్టూరా పెట్టినటువంటి బొమ్మలు రోజు చూసుకోండి. మీరు ఆర్పిస్తున్నప్పుడు అటు ఇటు చూడకుండా ఆ పక్కన బొమ్మలు చూస్తూ ఉంటే ఎండిపోయిన చెట్టు చికిత్సంది, 60 ఏళ్ల ఉత్తరాలకి పిల్లలు పుట్టవచ్చు. పిశాచాలు వాటిని మనకి తెలియదు ఆయన ఎలా తొలగిస్తున్నాడు. మంత్రజలం వేస్తే శివదూతలు వచ్చి పిశాచాలను తొలగిస్తున్నట్టు అక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, మీకు కనిపిస్తాయి. అది ఆయన చేస్తాం, మీకు కనిపించడం అంతా సూక్ష్మ లోకాల్లో జరుగుతూ ఉంటాయి. ఆ విశ్వాసాన్ని మనం చేసుకోవటానికి ఆ బొమ్మలు అక్కడ పెట్టబడ్డాయి. ఆ బొమ్మలు వేస్తే మనం చూడవచ్చు, చూడాలి అసలు. అది పరిక్రమలో ఒక భాగం అవ్వాలి మీకు. అప్పుడు లైన్ ఎప్పుడూ ముందుకు కదలది అనే భాష అందరూ కదిలిపోయింది అనే బాధ వస్తుంది మీకు. ఎందుకంటే బొమ్మ చూడాలిగా, స్పష్టంగా గబగబ లైన్ వెళ్ళిపోతూ ఉంటే బొమ్మ చూడలేదుగా. అంతేటప్పుడు మీరు ఏమని కోరుకుంటారు? ఇంకా సేపు క్యూలో నుంచుంటే బాగుందో అని కోరుకుంటారు. అంచేత దేవాలయాలను ఉపయోగించుకోవటం చేత కావటం లేదు మరి. ఉపయోగించుకోవటం నేర్చుకోండి. మేధా జాగరణ అనేటటువంటి పేరు అందుకు వాడుతున్నాను. మంచిది అని తెలిసి కూడా మనం ఎందుకు చేయలేకపోతున్నాము అనేటటువంటి ప్రశ్న మీరు వేసుకోండి. ఆ చేసుకోగలగటానికి ఈ ఓంకారాలు, ఈ ఆసనాలు, ఈ ప్రాణాయామాలు ఉపయోగపడతాయి. అది కూడా చేసుకోలేకుండా ఉన్నాం. మరి మీ పిల్లవాడు స్కూల్కి వెళ్ళను అంటే మీరు బలవంతంగా ఎందుకు పంపిస్తున్నారు? పుట్టైనా పిచ్చైనా డబ్బు ఖర్చు పెడుతూ ఏడిపిస్తూ మీ పిల్లవాడిని. మరి ఆ మాత్రం మీ శరీరాన్ని మీరు ఏడిపించకపోతే, మీ శరీరాన్ని మీరు బాధపట్టకపోతే మీరు ఎన్ని కబుర్లు విన్నా కూడా మీ ఎక్కువ ఉపయోగపడవు. సాధన చాలా ముఖ్యం. చేతం వల్ల మనం నిత్య జీవితంలో యోగాలు మొదలెట్టేసాం క్లాస్, కానీ ఓంకారంతో మొదలెడతాం ప్రతిదీ కూడా. అంటే ఈసారి మీరు ఎప్పుడు ఓంకారం చేస్తున్నా ఓం 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 పవిత్ర పవిత్ర అనకండి. స్పష్టంగా ఓంకారాన్ని ఉచ్చారణ చేయండి. టేక్ యువర్ ఓన్ టైం, దానికి టైం పెట్టండి. ఎంత తొందరగా అయిపోతుందా అనేటటువంటి మీమాంసం మీద చేసుకోవద్దు. ఆ ఓంకారమే అనేకమైనటువంటి వ్యాధులకి నివారణోపాయము అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్స్ చెప్పారు. కానీ భారతీయ ఆధ్యాత్మికత కేవలము భౌతికమైనటువంటి కోరికల పరంపర, భౌతికమైనటువంటి రోగాలను నివారించడానికి మాత్రమే వాటిని కనుగొనలేదు. మనకి ఇంకా 3 శరీరాలు ఉన్నాయి, సూక్ష్మ కారణ శరీరాలు. వాటి మీద కూడా దీని ప్రభావం ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఆ ఊ మా ఇది నిరంతరం మనం గుర్తు ఉండటానికి ఓంకారం చేస్తాం. మనం ఎప్పుడు చేసినా ఒక మంచి పనిని ఆరంభించాల్సి వచ్చినప్పుడు ఓంకారంతో ఎందుకు ప్రారంభం చేస్తాం అంటే పని నేను చేస్తున్నాను భౌతిక జగత్తులో ఓకే, కానీ దీని యొక్క కారణము ఉచ్చలోకాలలో ఉంది. ప్రతిదానికి మీరు బస్సు ఎక్కినా దానికి కారణం ఉచ్చలోకాల్లోనే ఉంది, మీరు బస్సు మిస్ అయినా దానికి కారణం ఉచ్చలోకాల్లోనే ఉన్నది అన్నది గుర్తు చేసుకోండి మీరు ఎప్పుడు కూడా. అది ఎప్పుడు గుర్తుంటుంది అంటే అనేది మన సిలబస్. మెలకుగా ఉంటాం మనం, కలలు కంటూ ఉంటాం మనం, నిద్రపోతూ ఉంటాం మనం.
కానీ మెలకుగా ఉన్న స్థితి యొక్క కంటిన్యూటీయే మనకి ఉంది తప్ప సూక్ష్మలోకాలలో కంటిన్యూటీ లేదు. కారణ జగత్తుని అసలు ప్రవేశించలేం మనం. ఈ మూడు లోకాలలో ప్రవేశించేటటువంటి విద్యే గురువులు చెప్పేటటువంటి విద్య కనుక, భారతదేశం చెప్పేటటువంటి విద్య కనుక, ఓంకారం తర్వాత మనము గురు ప్రార్థన చేస్తాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. నిత్య జీవితంలో యోగ విద్య కాస్త జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఈ అవగాహన మధ్య మధ్యలో మర్చిపోతూ ఉంటాం మనం. అంతేత మీరు మళ్లీ మళ్లీ కూడా ఈ చెప్పినటువంటి విషయాలను గుర్తు చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మొట్టమొదట అక్కడ మనం ఏం చేస్తున్నాం, గురువు బ్రహ్మ గురువు విష్ణువు గురువు దేవో మహేశ్వర ఈ మూడు స్థితులు మీకు అర్థం అవ్వాలి. మీ జీవితంలో, గురువు యొక్క జీవితంలో కాదు, గురువు బ్రహ్మ కాదు, గురువు మాత్రమే విష్ణువు కాదు, గురువు మాత్రమే మహేశ్వరుడు కాదు, మీరు కూడా ఇంది మేకింగ్. మీరు ఆ స్థితికి వెళ్ళబోతున్నారు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఒక కోటి సంవత్సరాల తర్వాత గ్యారంటీగా మనము అందరము ఆ స్థితికి వెళ్ళవలసినదే. ఆ బ్రహ్మ కీట జనని వరుణ ఆశ్రమ విధాయి. ఆ బ్రహ్మ దగ్గర నుంచి సృష్టి ఆదిలో, సృష్టి మొదలెట్టక ముందు విష్ణు నాభి నుంచి ఆవిర్భవించినటువంటి బ్రహ్మ. కన్ఫ్యూజ్ అయిపోయాట, సృష్టి ఎలా చేయాలో అర్థం కాలే ఆయన. అప్పుడు కొన్ని వేల సంవత్సరాలు ఆయన తపస్సు చేశాట. ఆ తపస్సు చేసినప్పుడు ఆయనకి సృష్టి ఎలా చెయ్యాలో బోధపడింది. దీనిని అవగాహన చేసుకోండి. మీరు కూడా సృష్టించటానికి తగినటువంటి పరిస్థితులు ప్రతిరోజు ఏర్పడుతున్నాయి. ప్రళయ స్థితిలో విష్ణువు నిద్రపోయినప్పుడు విష్ణువు యొక్క నాభి నుంచి బ్రహ్మ ఆవిర్భవించాడు. అదే కదా కదా. మీరు కూడా ప్రతిరోజు రాత్రి ప్రళయంగతులు అవుతున్నారు. రాత్రి పూట మీకు క్యాన్సర్ ఉండుండవచ్చు మీ తాలూకు వాళ్ళకి ఎవరికైనా, ఒకడు ప్రెసిడెంట్ అవుతూ ఉండవచ్చు మీ తాలూకు వాడు ఎవరైనా, మీరు చాలా ఆనందదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు, మీరు ఇండియాలో ఉండవచ్చు, అమెరికాలో ఉండవచ్చు, ఏ దేశ కాలంలో ఉన్నా కూడా, సుఖంగా ఉన్నా కష్టంగా ఉన్నా, రాత్రి నిద్రపోయేసరికి మీరు ఏమవుతున్నారు, ప్రళయానికి వెళ్ళిపోతున్నారు, లయం అయిపోతున్నారు. మీకు అది గుర్తుండటంలే. ప్రతిరోజు రాత్రి మనం చనిపోతున్నాము. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కేవలము మనం భయపడేటటువంటి మృత్యువుకి ఈ మృత్యువుకి తేడా ఏంటి అంటే, రాత్రి మీరు నిద్రపోయాక మీకు గ్యారంటీ ఏంటి అంటే మళ్ళా అదే పరిస్థితుల్లో నిద్రలేస్తారు అంతే కదా. అంతే మీకు ధైర్యం, పడుకున్నా పర్వాలేదు, రేపు నేను ఖచ్చితంగా ఇదే పరిస్థితుల్లో నిద్రలేస్తాను. ఇదే సామ్యాన్ని అర్థం చేసుకుని మీరు శరీరం వదిలేసిన తర్వాత కూడా అదే పరిస్థితుల్లో కళ్ళు తెరుస్తాను అని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇది మొట్టమొదటి మీరు యోగ విద్యలో నేర్చుకోవాల్సినటువంటి విషయం. మరణం గురించి స్పష్టమైనటువంటి అవగాహన. ఏమిటి స్పష్టమైనటువంటి అవగాహన? మరణము లేదు. అది అవగాహన మీకు రావాలి. ప్రతిరోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు నేను చనిపోతున్నాను అని మీరు అనుకోవటం లేదు. ఎందుకు అనుకోవటం లేదు? మళ్ళీ అదే పరిస్థితుల్లో మీరు నిద్రలేస్తారు కనుక. అదే ప్రాబ్లమ్స్ రాస్తో రాస్తో మధ్యాహ్నం ఆపేసుంటారు మీరు ఏదో ఒక విషయాన్ని. మళ్ళీ నిద్ర లేవగానే మీరు మళ్ళీ అక్కడి నుంచే మొదలెట్టాలి. కానీ పోతన వాళ్ళు రాయటం ఆపిస్తే ఏం జరిగింది? ఇంకోడెవడో వచ్చి దాన్ని పూర్తి చేశాడు. పోతన, జయదేవుడు, కాళిదాసు, అనేక మంది భక్తుల చరిత్రలో
ఈ స్థితిని మనం గమనిస్తాం. మీరు కూడా ఆ స్థితి తెచ్చుకోవచ్చు. కానీ దానికి మీకు కావలసినటువంటి మొట్టమొదటి అవగాహన ఏమిటి అంటే, చనిపోవటము అంటే ఈ శరీరం కాకుండా ఇంకో శరీరంలో నిద్ర లేచుట. నిద్ర లేచుట అదే అర్థం చేసుకోవాలి మీరు. దాన్ని బుర్రలోకి ఎక్కించుకోవాలి మీరు. అది ఎంత ఇది ఏ ఇలా రాస్తారు, బి ఇలా రాస్తారు అని మీరు బుర్రలోకి ఎక్కించేసుకున్నాక ఏ అనే అక్షరాన్ని ఎక్కడైనా గుర్తించగలరు, బి అనేటటువంటి అక్షరాన్ని ఎక్కడైనా గుర్తించగలరు. ఏ ఫర్ యాపిల్ అన్నప్పుడు మొట్టమొదటి కుర్రవాడికి యాపిల్ చూపిస్తేనే ఏ గుర్తొస్తుంది వాడికి, లేకపోతే ఏ గుర్తు రాదు వాడికి. కానీ వాడికి విద్య వచ్చింది అని ఎప్పుడు అర్థమవుతుంది? యాపిల్ లేకుండా ఏ గుర్తించగలగాలి వీడు. ఉదాహరణ అర్థమవుతుందా అందరికీ? అర్థమైందా అందరికీ? విద్య అదే. ప్రతిరోజు రాత్రి నీకు నిద్ర ఎందుకు ఇవ్వబడింది అంటే, నువ్వు నిద్రాస్థితిలో ఏ స్థితిలో ఉంటున్నావో, ఈ సంపూర్ణ సృష్టి కల్పాంతంలో అదే స్థితిలో ఉంటుంది. ఇది ఈక్వేషన్. ఇది అంతటే ఈక్వేషన్ ని మీరు బాగా వంట పట్టించుకోండి. మృత్యువు అనగా వాతావంటి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. పాత పడిపోయినటువంటి బట్టని మనం వదిలేసి కొత్త బట్టలు ఇచ్చినప్పుడు ఆనందంగా వేసుకుంటున్నావా, బాధతో వేసుకుంటున్నావా? మీరే ఆలోచించండి. ఆనందమే కదా. ఒక్కొక్కసారి కొత్త బట్టల డ్రెస్ యొక్క ఖరీదు కానీ, టైలర్ తీసుకున్నటువంటి ఛార్జ్ చూసినప్పుడు కానీ ఒక క్షణం బాధపడుతూ ఉండవచ్చు మనం. కానీ దాని తర్వాత ఆ బట్టలు మనకి ఇష్టమే కదా. మరి మృత్యు అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? అదే మొట్టమొదటి వేసేటటువంటి ప్రశ్న. నేర్చుకోవాల్సినది కూడా మృత్యు అనేది నేనే లేదు. మరి ఏమి ఉన్నది ప్రశ్న? అది దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రకృతి ఇలా చెప్తూ ఉంటే వీడు అర్థం చేసుకోవటం లేదని ట్రాన్స్ఫర్స్ పెట్టింది. మూడేళ్లకో నాలుగేళ్లకో ఉన్న ఊరు నుంచి మీరు ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. మీరేం మారలేదు. కొత్త మొహాలు వచ్చాయి అంతేనా? కానీ ఉద్యోగంలో కొత్త మొహాలు వచ్చాయి కానీ బాధ్యతలు ఏం మారలేదు. మీరు ఈ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తే ఆ ఇంకో ఊళ్ళో కాలేజీలో కూడా అదే లెక్చరర్గా పనిచేస్తారు. ఇక్కడ ప్రిన్సిపాల్ ఉంటే అక్కడ అదే నియమాలు పాటించేటటువంటి ప్రిన్సిపాల్ ఉంటాడు. ఇక్కడ మీకు నచ్చని కొలీగ్స్ ఉందంటే అక్కడ నచ్చే కొలీగ్స్ ఉంటారు. ఇక్కడ మీకు నచ్చేటటువంటి కొలీగ్స్ ఎలా ఉన్నారో అక్కడ మీకు నచ్చేటటువంటి కొలీగ్స్ వస్తూ ఉంటారు. అంచేత మార్పు వల్ల మొహాలు మాత్రమే మారుతున్నాయి కానీ పరిస్థితులు మారటం లేదు. అది మొట్టమొదట మీరు యోగాలో గుర్తుంచుకోవాల్సింది. అంచేత ఇక్కడ బాగోలేదండి, ఇంకో చోటకి వెళ్తాం. పొద్దున్నే ఒక పల్లెటూరులో ఓ తాతగారు మనోరాలు కూర్చొని పడుకోకుంటున్నారు సున్నితంగా హాయిగా. ఒక వ్యక్తి తల మీద మూటా ముల్లా పెట్టుకుని భార్య పిల్లలతో వస్తూ ఊరిలోకి ప్రవేశిస్తూ పల్లెటూరులోకి, ఏమండి తాతగారు ఈ ఊళ్ళో మేము ఉండటానికి వచ్చాము, ఊరు మంచిదేనా అని అడిగాడు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. నేను ఊరు పేరు చెప్పాడు. నేను అక్కడి నుంచి వస్తున్నాను. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగాడు తాతగారు. అసలు చెడ్డవాడండి, జీవించనివ్వరండి అసలు. అంటే కోడలు అత్త గురించి చెప్పినట్టు అన్ని చెప్పాడు. సేమ్ ఎడ్జెక్టివ్. ఊళ్ళో వాళ్ళందరూ కూడా అతనికి అత్తలే. ఈ ఊరు లాభం లేదయ్యా నీకు, ఇక్కడ కూడా అందరూ అత్తలేను, ఈ ఊళ్ళో నువ్వు ఉండలేవు అన్నాడు. అదేం తమాషాయో. అది అతను వెళ్ళిన కొద్ది నిమిషాల తర్వాత ఇంకో కుటుంబం వచ్చింది ఇలాగే ఊళ్ళో ఉండటానికి. తాతగారు అదే ప్రశ్న వేశారు, నువ్వు ఉన్న ఊళ్ళో ఎందుకు వచ్చేస్తున్నావు ఏంటని. అమ్మ గురించి కోడలు ఎలా చెప్తుందో అలా చెప్పారు. చాలా మంచిది, మా అమ్మ తప్పేం లేదు, నాకే చేత కావటం లేదు, అందుకని నన్ను తిట్టింది అమ్మ. అమ్మ తిడితే నాకే చేత కావటం లేదు కనుక తిట్టింది అని, అత్త తిడితే అత్త కనుక తిట్టింది అని భావం అర్థమవుతుందా కదా.
ఖచ్చితంగా ఈ ఊళ్ళో ఉండు, ఈ ఊళ్ళో కూడా అందరూ అమ్మలేను, ఈ ఊరి నిన్ను అమ్మవలే ఆదరిస్తుంది అన్నాడు. మనవరాలి రెండో వింది కదా, అదేంటి తాత వాళ్ళకి అలా చెప్పావు వీళ్ళకి ఇలా చెప్పావు, నేనేం చెప్పలేదు వాళ్ళే చెప్పుకున్నారు, నేనేం సలహా ఇవ్వలేదు. ఉద్ధరే ఆత్మానం 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 అవతారాలే, మీ యొక్క మానసిక స్థితి మార్చుకోవటమే యోగము. మీరు సాధనలు ఎన్ని చేశారు, ఈ సాధనలంతా కూడా ఎందుకు అంటే మీ యొక్క మానసిక స్థితి మారటానికి. మీ యొక్క మానసిక స్థితి కనుక మీరు మార్చేసుకోగలిగితే, నేనే పరబ్రహ్మ స్వరూపుణ్ణి, నేనే బ్రహ్మని, నేనే విష్ణువుని, నేనే శివుణ్ణి అని నోట్తో అంటే సరిపోదు. మీరు ఆ మానసిక స్థితికి మారగలగాలి. మారగలిగితే సంపూర్ణ సృష్టి మారిపోతుంది. దీనికి ఆధారం ఏమిటి, ఎలా మనం మార్చుకోగలం? మనం మారగలిగే వాళ్ళు కారణ జన్మలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గురువులుగా మహానుభావులుగా మారిపోయారు. మరి మనము అలాంటి అద్భుతమైనటువంటి స్థితికి ఎలా వెళ్ళగలము? ఒక విధానం ఏంటి అంటే ఓంకారం. ఓంకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకండి. సహ పూర్వేషామతి గురు కాలేన అనవచ్ఛేద పతంజలి ఓంకారం గురించి చెప్తూ చెప్తాడు. ఇది గురువులందరికీ కూడా గురువు, సాయి అనేటటువంటి గురువుకి, రామకృష్ణ పరమహంస అనేటటువంటి గురువుకి, మొహమ్మద్ అనేటటువంటి గురువుకి, క్రైస్ట్ అనేటటువంటి గురువుకి, ఏ దేశకాల పరిస్థితులలో ఏ జాతి మత కులములలో ఏ గురువు ఆవిర్భవించినా కూడా ఆ గురువు ఆవిర్భవించడానికి ఆధారభూతమైనటువంటి నామము ఓంకారం. అంచేత ఈ ఓంకారాన్ని కనుక మీరు చాలా గట్టిగా పట్టుకోగలిగితే, ప్రతిరోజు ఓ 15 నిమిషాలు పొద్దున్న 15 నిమిషాలు సాయంత్రం, మీకు ఎప్పుడు వీలవుతే అప్పుడు ఖచ్చితంగా ఆవు కూడా పలకండి. మీకు తెలియాలి మూడున్నాయి, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర. ఆ మహేశ్వర అనేది మకారం, ఉకారము విష్ణువు, అకారము బ్రహ్మ. అది మీకు స్ఫురించాలి. ఏదో టీవీ చూస్తాం, మాల తిప్పేస్తో, చాలా అద్భుతమైనటువంటి సాధకులను నేను చూస్తూ ఉంటాను. నేను వెళ్ళి మరి నేను వెళ్ళినప్పుడే ఎలా చేస్తారేమో నాకు తెలియదు. అంటే మాస్టర్కి తెలియాలి మేము ఎంత మంత్ర జపం చేస్తున్నాము. టీవీ చూస్తూ ఉంటారు, మాల తిప్పేస్తూ ఉంటారు, ఇంకోటితో మాట్లాడుతూ ఉంటారు, మాల తిప్పేస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు మోసగించుకోండి, మోసుకోగించుకోండి. ఎదుటవాడు మీ గురించి వీడు మహాభక్తుడు అనుకున్నా అది పద్ధతి కాదు. కబీర్ దాస్ అదే చెప్తాడు, కర్మేతో మాలా తిరే, చేతిలో మాల తిరుగుతోంది, జీభు తిరే ముఖ మాహి, నాలిక నోట్లో తిరుగుతోంది, మనువాతో చెహుదిశ తిరే, మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతోంది, యహతో సుమిరన్ నాయి, ఇది స్మరణ చైతము కాదు. అంచేత ఓంకారము మీరు గురువుల కంటే గురువు అన్నటువంటి సహ పూర్వేశామతి గురువు అనేటటువంటి ఆ గురువుని మీరు స్మరిస్తున్నారు. అంచేత అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, మహేశ్వర. అసలు ఆ భావన మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుందో మీకు వింటూ ఉంటేనే తెలుస్తుంది కదా. గురు బ్రహ్మ, గురు విష్ణు, బ్రహ్మ విష్ణు, ఆ ఉచ్చారణలో ఉన్నటువంటి లింక్ అర్థమవుతోందా మీకు? ఇంకా అనగానే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే. పూర్తిగా లోపల ఉన్నటువంటి గాలి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఓ మెషిన్ ఆన్ అవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది మీకు. మహేశ్వర మకారము మహేశ్వర ఉచ్చారణ చేశారు, ఆగారు, మళ్లీ చేసుకుంటూ ఉంటారు. పూర్తి అయిపోయాక విష్ణు స్వరూపంలోకి వచ్చేస్తాం మనం. ఎందుకంటే ఈ అవతార ప్రక్రియ అంతా కూడా విష్ణు రాజ్ఞయ ప్రవర్త మానస అర్జ బ్రాహ్మణ ఈ సృష్టి మొత్తం కూడా ఎవరి ఆజ్ఞ వల్ల నడుస్తుంది? విష్ణువు ఆజ్ఞ వల్ల నడుస్తుంది. కనుక మీరు ఇటు బ్రహ్మ మహేశ్వర స్వరూపాన్ని ఎంత ప్రార్థన చేసినా నిత్య జీవితంలోకి వచ్చినప్పుడు ఊతో ఆపుతాం మనం ఓంకారాన్ని. మకారంతో మనం అప్పుడు మూసుకోండి, లేచిపోతాడు. కాసేపు ఆగి గబుక్కునే లేవకండి. ఇది నిత్య జీవితంలో ఈ యోగ సాధన మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుంది అంటే మృత్యుని దాటించేస్తుంది. సమృత్యుం తరతి, సమృత్యుం తరతి, సమృత్యుం తరతి మూడు సార్లు బోధిస్తుంది ఉపనిషత్తు. మృత్యువుని దాటడానికి మీరు సాధనలు ఏమీ చేయక్కర్లేదు. మీరు అవగాహన పెంచుకుంటే చాలు, మీకు అర్థమవుతే చాలు. ఏమిటి అర్థం అవ్వాలని చెప్పాను నేను. ప్రతిరోజు రాత్రి మనం పడుకునేటప్పుడు ఏ స్థితికి వెళ్తాము? లయ స్థితికి వెళ్తాము. లయమే అక్కడ ఏం పోవటం లేదు, అన్ని కూడా లయమైపోతున్నాయి. మళ్ళీ సృష్టి మొదలెట్టినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అన్ని కూడా యథాపూర్వమ కల్పయ్యదు. మళ్ళీ ఎలాగోతే మొదటి సృష్టిలో అప్పుడెప్పుడో బ్రహ్మ ఎలా సృష్టించాడో మళ్ళీ మీరు బ్రహ్మగా మీ జీవితాలను సృష్టించుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీరే సృష్టికర్త. ఉద్ధరే ఆత్మానం, ఆత్మానం, ఆత్మానం అవసాదే, అవసాదే నా. మిమ్మల్ని మీరు దుఃఖంలోకి తోసుకోకండి, మీరే దుఃఖాలు తెచ్చుకుంటున్నారు. ఘోషాది గురువుది, అసలు మీకు దుఃఖాలు రాకూడదు కానీ దుఃఖాలు వస్తున్నాయి. ఎందుకు దుఃఖాలు వస్తున్నాయి? రాత్రి పడుకునేటప్పుడు నిద్రని మీరు అవగాహన చేసుకోలేకపోతున్నారు. ఆ నిద్రాస్థితిని అవగాహన చేసుకోవటానికి రాత్రి పడుకునేటప్పుడు కూడా చివర మీరు ఓంకారం చేసుకుని పడుకోండి. మరి ఇది చేసుకోలేం మాస్టారు, మీకు ఇది అర్థం కాదు. నిత్య జీవితంలో యోగా అంటే మీరు రోజు చేసేటటువంటి పనుల యొక్క మానసిక స్థితిని మీరు మార్చుకుంటారు. నిద్ర లేచారు, నిద్ర పోయే ముందు అర్థమైంది కదా ఓంకారం అని అలా అనుకుంటూ 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 ఎప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతారు. సరే మళ్ళా మధ్యలో పొద్దున్నే ఎప్పుడు నిద్ర లేచారు మీరు, ఇంకా లేద్దాం అనుకుంటున్నారు. ఈ లేద్దాం అనుకునేటటువంటి కాలాన్ని మీరు సమానంగా ఉపయోగించుకోగలిగితే మీ నిత్య జీవితంలో ఉన్నటువంటి అనేక ప్రమాదాలను, అనేక కష్టాలను, అనేక రోగాలను మీరు నివారించుకోగలుగుతారు. నాలుగో అధ్యాయంలో ఈ రహస్యాలు చెప్పాడు కృష్ణుడు. అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు, నువ్వు కబుర్లు చాలా బాగా చెప్తున్నావు. ఒంగోలులో రామకృష్ణుడు చెప్పాడు అనాహత చక్రం ఉన్నవాళ్ళు అద్భుతమైనటువంటి కళాకారులని చెప్తాను, గుర్తుందా? అనాహత చక్రం ఎవరిలో బాగా జాగృతం అవుతాయి వాళ్ళు కథలు చాలా బాగా చెప్పగలరు. అంతేత ఖచ్చితంగా నువ్వు అనాహత చక్రాన్ని కథలు బాగా చెప్తున్నావు. ఏం చెప్పాడు అందులో కథ శ్రీకృష్ణుడు నాలుగో అధ్యాయంలో గుర్తుందా? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మొట్టమొదట ఈ యోగ విద్యను నేను సూర్యుడికి నేర్పాను. అంటే అర్జునుడు ఠప్పని పట్టుకున్నాడు. మీరు పట్టుకున్నా పట్టుకోకపోయినా అర్జునుడికి అర్థమైపోయింది ఇది అనాహత చక్రం అని. కథలు చాలా బాగా చెప్తున్నావు, నిన్నగాక మొన్న నా ముందు పుట్టావుట నువ్వు, నాకంటే కొంచెమే సీనియర్ని నువ్వు. మా అత్త వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ చెప్తూనే ఉన్నారు, నువ్వు నేను కలిసి ఆడుతున్నాం, మనం ద్వాపర యుగంలో ఉన్నాం. దానికంటే ముందు త్రేతాయుగం ఉంది, దానికంటే ముందు సత్యయుగం ఉంది, దానికంటే ముందు ఎప్పుడో సృష్టి అంతా ఆవిర్భవించిందని నేను శాస్త్రాల్లో చదువుకున్నాను. నువ్వు సూర్యుడికి ఇది చెప్తాను అంటే ఎలా నమ్మేది? అది మీరు సాధన చేయాలి ప్రతిరోజు నిద్ర లేవగానే. అప్పుడు అది నిత్య జీవితంలో యోగాభ్యాసం అవుతుంది, నిత్య జీవితంలో భగవద్గీత మీకు పలుకుతుంది, ఆ భగవద్గీత యొక్క ఉపయోగాలు మీకు లభిస్తాయి. ఏం చెప్పాడు దీనికి జవాబుగా కృష్ణుడు? హరికథలేం నేను చెప్పటం లేదు, నిజమే చెప్తున్నాను. బహునిమే వ్యతీతాని జన్మాని తవచార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప.
కాలేజీలో నిన్న ఒక లెక్చరర్కి రేపు ఒక పుస్తకం తీసుకుని నేను నీకు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పాను అనుకోండి, రాత్రి నిద్రపోతాం అంతా లైన్ అయిపోతుంది. రెండో రోజు నా ఇంట్లో పనులు నేను చేసుకుంటాను, వాళ్ళ ఇంట్లో పనులు వాళ్ళు చేసుకుంటారు, కాలేజీకి వచ్చాక నా పుస్తకం ఇది అని అడుగుతాడు. అడుగుతాడు కదా, ఎందుకు అడగగలిగాడు? నిన్న రాత్రి జరిగింది ఏదో గుర్తుంది అతనికి, దాని కంటిన్యూషనే కదా. ప్రతిరోజు మన జీవితంలో జరిగేది ఏంటి? ఆ కిందటి రోజు యొక్క కంటిన్యూషనే, అవునా కాదా? కానీ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనేటటువంటి కంటిన్యూషన్ నీకు లేదు నాకు ఉంది అంటాడు. బహునిమే వ్యతీతాని జన్మాని తవచార్జున, నీవు నేను కూడా కలిసి చాలా జన్మలు ఎత్తాము. మహాభారతంలోనే మహాభారత యుద్ధానికే మాత్రమే అర్జునుడు కృష్ణుడు కలిసి పుట్టలేదు, ఎప్పుడో కూడా అర్జునుడు కృష్ణుడు కలిసే పుడతారు. బహునిమే ఒకటి రెండు కూడా కాదు, మెనీ. బహునిమే వ్యతీతాని జన్మాని తవచార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అవన్నీ నాకు తెలుసు నీకు తెలీదు అంతే తేడా అన్నాడు. నీకు గురువుకి, మనకి గురువుకి తేడా అంతే. అనేక జన్మల నుంచి మీరు నా శిష్యులుగానే పుడుతున్నారు. సాయి చెప్పింది అదే కదా, రామకృష్ణ పరమహంస చెప్పింది అదే కదా, శ్రీరామ శర్మ ఆచార్య చెప్పింది అదే కదా, క్రైస్ట్ చెప్పింది అదే కదా, మొహమ్మద్ చెప్పింది అదే కదా. జనం ఎప్పుడో బాధ వచ్చినప్పుడు చిన్న కుర్రాడు ఆడుకుంటూ ఉంటాడు, ఎక్కడో దెబ్బ తగిలినప్పుడు అమ్మా అంటాడు. దెబ్బ అది తగలపోయి ఆకలి అది లేకపోతే ఏం చేస్తూ ఉంటాడు? ఆడుకుంటూ ఉంటాడు అంతే. అసలు అమ్మ ఉందని అమ్మ కావాలని కూడా అనుకోడు. అలాగా నీవు హే అర్జున, నువ్వు నేను కూడా కలిసి అనేక జన్మలు ఎత్తినా నీకు అవి గుర్తులేవు, నాకు అవి గుర్తున్నాయి, అంతే తేడా.